विष्णु गुरुर्देव महेश्वर गुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
రెండు మూడు రోజులలో హిమాలయాలకి వెళ్లే ముందు మీకు చాలా స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ పద్ధతి చెప్పి వెళ్తున్నాను. ఈ కార్యాచరణ పద్ధతి మీరు ఎలా చేస్తారు అన్నది ఆ వ్యక్తిగత వనరులను బట్టి ఉంటుంది. ఆ వనరులను మీరు ఆలోచించుకోండి, సాధన ఎలా చేయాలో నేను చెప్తాను. పాయింట్ అర్థమవుతుంది కదా? ఉన్న వనరులను ఉపయోగించుకోవటమే, లేని వనరులను మనం సృష్టించలేము. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కొత్త మానవ జాతి ఆవిర్భవించబోతున్నది, ఎ న్యూ మ్యాన్. కానీ ఆ కొత్త మనిషి ఎలా ఉంటాడో మీరు ఊహించలేరు. ఊహించటానికి చేసే ప్రయత్నంతోనే గలాటాలన్నీ వస్తున్నాయి. ఒక కోతి ఒక మానవ సమాజంలో, ఆ మానవ సమాజం ఎలాంటిది అంటే ఐన్స్టీన్ లాంటి పెద్ద సైంటిస్టులు ఉన్నటువంటి సమాజం. అంటే అది మామూలు మానవ సమాజం కాదు, ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు ఉన్నటువంటి మానవ సమాజం. దాని గురించి ఎవరు ఆలోచించాలి? కోతి ఆలోచించాలి. ఆలోచించగలదా? అసంభవం. కోతికి మానవుడు ఎలా ఉంటాడోనే తెలీదు, మానవులలో మంచి మానవులు ఎలా ఉంటారో తెలీదు, వాళ్లలో ప్రకృతి నియమాలను పట్టుకోగలిగేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఒక కోతికి ఐన్స్టీన్లు ఉండేటటువంటి మానవ సమాజానికి ఎంత తేడా ఉన్నదో, దానికంటే ఒక 10,000 రెట్లు ఇప్పుడు మనం ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులకి, నూతన మానవ జాతికి ఉంటుంది. మనకి కాదు, అంటే నూతన మానవ జాతికి ఐన్స్టీన్ కోతి లాంటి వాడు. అంటే ఐన్స్టీన్ లెవెల్ రాబోయేటటువంటి నూతన మానవ సమాజంలో ఓ ఐన్స్టీన్ చూసి ఏమనుకుంటారు అంటే, వీడు కోతిరా, వీడికేం రాదురా అనుకుంటారు. కానీ ఆ నూతన మానవ జాతి 3 ఏళ్లలో ఆవిర్భవించనున్నది. నా ప్రయత్నాలన్నీ కూడా దానికోసమే. ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలలో ముఖ్యంగా ఈ దత్తావతారము, మహాలక్ష్మి సాధన నూతన మానవ జాతి కొరకు ఉద్దేశింపబడి చేస్తున్నవి. కానీ ఆ నూతన మానవ జాతి ఆవిర్భావానికి అతి సాధారణ వ్యక్తి కూడా సహాయం చేయగలడు. రామరాజ్య స్థాపనకి హనుమంతుడే అక్కర్లే, ఉడత కూడా చేయగలదు సహాయం చేయదలుచుకుంటే. చేత మరి మీరు ఇంత తేడా ఉంటుందని చెప్తున్నారు. ఐన్స్టీన్ లాంటి వ్యక్తులే ఆ నూతన మానవ జాతి వ్యక్తుల ముందు కోతుల లాంటి వాళ్ళు, బచ్చాల లాంటి వాళ్ళు అంటే మరి మేమేం చేయగలం అంటే, ఉడతలాగే గ్యారంటీగా సహాయపడగలరు. ఉడతకి రామరాజ్యం అంటే ఏంటో తెలీదు, రావణాసురుడు అంటే ఏంటో తెలీదు, ఎందుకు రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడో తెలీదు. ఉడతకి తెలిసింది ఏంటి అంటే, ఈ కోతులేవో రాళ్ళు ఎత్తి పడేస్తున్నాయి అక్కడ, నేను కూడా చేయాలి అంతే. ఆ రాళ్ళవి ఎందుకు పడేస్తున్నాయో కూడా తెలీదు, అలాగే మీలో మనలో మానవ సమాజంలో చాలా మంది ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామో తెలియకపోవచ్చు. తెలియకపోయినా ఓ ఇసుక ముక్క అందులో పడేస్తే చాలు, కావలసినంత ఇసుక ఉంది ఇక్కడ. జత లక్ష్యం ఏమిటి అనేది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ దేవతలు, ఈ పూజలు, మీకున్నటువంటి వ్యక్తిగత బాధ్యతలు, మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలకి నిదానం నా దగ్గర లేదు. కానీ నూతన మానవజాతి ఆవిర్భావానికి కావలసినటువంటి జ్ఞాన విజ్ఞానము పుష్కలంగా నా దగ్గర ఉన్నది. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో దాన్ని నేను పూర్తి చేసేస్తున్నాను. పూర్తి అయిపోతుంది అది. ఎవరి సహాయము, ఎవరి సహకారము అక్కర్లే. ప్రకృతిలో ఎవరి సహాయ సహకారాలు అక్కర్లే. సూర్యుడికి, చంద్రుడికి ఎవరి సహాయం సహకారాలు కావాలా? ఉపయోగించుకుంటే సూర్యుడు మీకు ఉపయోగపడతాడు, ఉపయోగించుకోకపోతే. ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, అందరి మీద పెట్టేశాక ఇక్కడ పెట్టమ్మా, నా మీద కూడా పెట్టి. నూతన మానవ జాతి ఆవిర్భావము, అది లక్ష్యము. చేతనత్వంలో మార్పు. మరి నూతన మానవ జాతి ఆవిర్భావము అని ఋషులు, మహర్షులు, ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నదే మన ఋషులు అవతార ప్రక్రియగా చెప్పారు. మత్స్యావతారము, నీటిలోనే ఉంటూ, నీటిలోనే జీవిస్తూ, నీటిలోనే చనిపోతుంది. సంసారంలోనే ఉంటూ, సంసారంలోనే జీవిస్తూ, సంసారంలోనే శరీరం వదిలేస్తూ. కానీ చేపకి ఎలాగైతే సాగరం గురించి ఏమీ తెలియదు, ఈ చేతనత్వము, మత్స్య చేతనత్వము గలవారికి కూడా ప్రపంచం యొక్క అవగాహన ఏం లేదు. పుట్టాము, చచ్చాము. పుట్టాము, ఎందుకు పుట్టామో తెలియదు. చస్తున్నాము, ఎందుకు చస్తున్నామో తెలియదు. ఇది అతి సహజమైనటువంటి మానవీయ జీవిత విధానం. రైతు తప్పు అని నేను చెప్పటం లే, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క, విష్ణు యొక్క అవతారాలే. ఇంకేత మత్స్యావతారం ఏదో నీచమైనటువంటిది, తక్కువైంది అని కాదు. కానీ మీరు విద్య మొదలెట్టినప్పుడు 1వ క్లాస్ నుంచి మొదలెట్టాలి. 2వ క్లాస్ చదువుతారు, 10వ క్లాస్ వరకు వెళ్తారు. ఇంకేత 1వ క్లాస్ చదవకుండా 2వ క్లాస్ లేదు, 2వ క్లాస్ లేకుండా 3వ క్లాస్ లేదు. ఇంకేత మీరు ఎక్కడున్నారు అన్నది నిర్ణయించుకోండి. ఇవాళ మత్స్యావతారము అంటే చెప్పాను కదా, ఉన్నాము, పుట్టాము, జీవిస్తున్నాము, చనిపోతున్నాము. ఉన్నంత వరకు సుఖంగా ఉండటానికి, బాధ లేకుండా ఉండటానికి చేసుకుంటాం. బాధపడితే ఏడుస్తాం, సుఖంగా ఉంటే ఆనందిస్తాం. అది మత్స్యావతారం. ఇంకొక రకమైనటువంటి మనుషులు ఉన్నారు, కూర్మావతారం. వీళ్ళు మత్స్యావతారం కంటే కొంచెం బెటర్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, నచ్చని పరిస్థితులు ఏమైనా ఉంటే ఏడుస్తూ కూర్చోరు, తమ ఇంద్రియాలని లోపలికి లాగేసుకుంటారు. అంటే ఆ పరిస్థితుల నుంచి దూరం అవటానికి ట్రై చేస్తారు, నచ్చే పరిస్థితులకి దగ్గర అవటానికి ట్రై చేస్తారు. తేడా అర్థమైంది కదా. ఎక్కువ మంది మనుషులు అలాగే ఉంటారు, కూర్మావతారంలాగే ఉంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి నచ్చిన పనులు చేయటానికి ట్రై చేస్తారు, నచ్చిన వాతావరణంలో ఉండటానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ కూర్మావతారంలో కాస్త అతి తెలివైన వాళ్ళు ఏంటి అంటే, మిగతా వాళ్ళందరూ మూర్ఖులు, మేము చూసుకున్నదే చాలా తెలివైన వాళ్ళం. ఇంకంటే ఇంద్రియాలు లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఇంకా బుర్రలు పనిచేయవు. తప్పు కాదు, ఒప్పు కాదు. అది ఎక్కడ కుర్మావతారం అర్థమైందా? దీని తర్వాత వరాహావతారం వస్తుంది. ఈ వరాహావతారం వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన పాత శాస్త్రాలను, నీళ్లలో మునిగిపోయినటువంటి, తప్పిపోయినటువంటి, మర్చిపోయినటువంటి విషయాలను, చిన్నపిల్లల్ని జాగ్రత్త మాబరు, గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వరావతారం ఎలాగైతే మునిగిపోయిన పృథ్వీని తమ కోరలతో లేపుతుందో అలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు దాన్ని పైకి లేపుతారంటే చదవరు, దాన్ని అలా ఉంచుతారంటే కోరల మీద. వాళ్ళదైపోయిందా? ఒకసారి దత్తుడి మీద కూడా పెట్టండి అమ్మా, మరీ ఆయనకు బరువు లేకుండా పోతుంది. వరాహావతారంలో మన జ్ఞానం గొప్పది, మన మతం గొప్పది, మనకే అంతా తెలుసు, మనకి చెప్పినటువంటి గురువే, మనకి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్లే ప్రపంచాన్ని ఉద్ధరించగలరు, వాళ్లే వేదాలని వాటిని ఉద్ధరించగలరు అనేటటువంటి ఒక తప్పు భావన మాత్రం కాదు, కానీ పరిపూర్ణమైనటువంటి భావన కాదు. ఉద్ధరించారుగా, మునిగిపోతున్న దాన్ని బయటకు తీశారుగా, అది కరెక్టే కదా. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇది సాధారణ మానవ జాతి యొక్క ఈనాటి పరిస్థితి. ఈ మూడు రకాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటాడు వాడు. మత్స్యావతార ప్రక్రియలోనే ఉంటాడు, కూర్మావతార ప్రక్రియలోనైనా ఉంటాడు, లేకపోతే వరాహావతార ప్రక్రియలోనే ఉంటాడు. ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహ పురుషుడు అని కూడా అంటాం. యజ్ఞ అనేటటువంటి ఒక విశ్లేషణ ఎడ్జెక్టివ్ కలుపుతాం. అతను ఉంటే తప్ప వెంకటేశ్వర స్వామి అవతారానికి స్కోప్ లేదు. కానీ మనం ఇంతమంది తిరుమలకి వెళ్తున్నాం, కానీ యజ్ఞవరాహ అవతారం గురించి అవగాహన లేదు, చాలా మంది చూడరు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, మీరు యజ్ఞ వరాహ నరసింహావతార మూర్తిని చూడకుండా తిరుమల నుంచి వెళ్లి వస్తే మీకు అది వేస్ట్ అని. అంటే ఆ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇందాక నేను చెప్పినట్టు వరాహ అవతార పరిస్థితిలో ఉన్నారు. మాకే అంతా తెలుసు, శాస్త్రాలు చెప్పిన వినము, సరే మీ ఇష్టం. పరిస్థితి మానవ జాతిలో ఇలా ఉండగా సడన్ గా మానవ జాతికి రెండు వికృతులు ఏర్పడతాయి, హిరణ్యాక్ష, హిరణ్య కశ్యప వికృతులు. అంత డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది, డబ్బునే చూస్తారు. అక్ష అంటే యాక్సిస్, యాక్సిస్ అంటే దాని మీదే ఆధారపడి ఉంటుంది హిరణ్యాక్షుడు. ఈనాడు కొంతమంది మానవులు మాత్రమే డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు అందరికీ డబ్బు మీద ఆశ ఉంది అనుకోకండి, మీరు చాలా అమాయకులు, మీకు దేని మీద ఆశ లేదు. అసలు బతకడమే చేత కాని వాళ్ళు, మీరు డబ్బు మీద ఏం ఆశ ఉంది? అంచేత మీకు వైరాగ్యం ఉందనే వికృత భావనలు ఉండకండి, మీకేమీ లేదు. డబ్బు మీద యావున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంకా డబ్బు లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దత్తాశ్రమానికి రారు. కానీ మీరు కింద మూడింట్లో ఉన్నారా మరి నాకు తెలీదు, చూసుకోండి కాస్త జాగ్రత్తగా. వెనకాతల నుంచి పెట్టండి, వెనక్కి వెనక్కి వెళ్ళి. ఓ అయ్య, బరువు బాగానే ఉందో? అదమ్మా బరువు కట్టడం అంటే. మంత్రం చదివండి ఒకసారి. ఓ వీళ్ళ మీద పెట్టండి మీరు, వాడికి వరమునే బాల పిశాచ జ్ఞాన సాగర. Thank you.
ज्ञान सागरा से हरे कृष्ण उन्मत्तानंददायक
आयन मीद मर आयन मीद అక్కడ కూర్చున్న వాళ్ళు యజ్ఞశాల నింపి ఎవరైనా మిస్ అయి ఉంటే అడిగి ఆ స్పర్శ తీసుకోండి, మొహమాట పడద్దు. మళ్ళీ అటువంటి అవకాశం మాత్రం మానవ జాతికే రాదు అని నా నమ్మకం. మానవ జాతికే రాదు అది. దాని చేత చూసుకోండి, అది అవకాశం ఎందుకు కోల్పోవాలి మనిషి. గమ్మనమ్మ, వీళ్ళు తీసుకెళ్ళలేరు, తెలుసుకురా అంతేగా. మరి దాని అవకాశం విలువ తెలిస్తే అవకాశం కల్పించిన వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులు స్వీకరించిన వాళ్ళ కంటే. సరే, అంచేత హిరణ్యాక్ష హిరణ్య కశ్యప స్థాయిలో నేడు ఉన్నటువంటి బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, సైంటిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళ సైన్స్ కానీ, వాళ్ళ రాజనీతి కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వీళ్ళంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అక్కడ నరసింహావతారం యొక్క పరిస్థితి వస్తుంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులకి మాత్రమే నరసింహావతారం శిక్షిస్తుంది తప్ప ఈ మత్స్యకూర్మ వరాహజులకి రాదు అది. అంచేతే చాలా మందికి దేవుడు ఉన్నాడు లేడు అనే మాట కూడా అనవసరం. ఉన్నా ఒకటే వాళ్ళకి, లేకపోయినా ఒకటే. ఆ తేడాలు అర్థం చేసుకోండి. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మర్చిపోకండి. నూతన మానవ జాతి ఆవిర్భావం గురించి చెప్తూ 10 రకాలైనటువంటి మానవులు ఉంటారు ఎప్పుడు ప్రపంచంలో. 11వ రకమైనటువంటి మానవ జాతి ఉండదు. ఇందులో 3 రకాలు చెప్పాను నేను, మత్స్య కూర్మ వరాహ. టెక్నికల్ గా వీళ్ళకి దేవుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దేవాలయాలకి వీళ్ళు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచన పరిధి చాలా ఒక సంకోచితమైనటువంటి చిన్న పరిధిలో ఉంటుంది. నేను, మహా అవుతే నా కుటుంబం, ఇంకాస్త అవుతే నా స్నేహితులు. అక్కడ కూడా స్నేహితుల మీద పెద్ద ప్రేమలే ఉండవు. కుటుంబానికి ఏదైనా అవుతే దడదల్లాడుతుంది తప్ప గుండె, మిగతా వాళ్ళకి ఏమైనా ఏం పర్వాలేదు. కానీ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప స్థాయికి వచ్చేసరికల్లా వాడు రోజు టీవీ చూస్తూ ఉంటాడు షేర్ మార్కెట్. అక్కడ డౌన్ అవుతే వీడి హార్ట్ డౌన్ అవుతుంది. ఇక్కడ కొంపలు అంటుకుంటాయి వీడికి, ఎదిగాడు కొంచెం. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప స్థితిలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలన్నమాట, మనం మానవ జాతి యొక్క ఏ అవతారములు ఉన్నాము, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు, మార్పులు వేసుకోవటం. కానీ ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప స్థితి నుంచి మనంతట మనం దాటలేం. అప్పుడు అక్కడ గురువు యొక్క పాద పద్మాలు కావాలి. పానీయంబులు ద్రావుచున్, గుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృత ఆస్వాద. నారాయణ పాద పద్మముల యొక్క ఆలోచనల యొక్క అమృతము తాగగలిగేటటువంటి మానసిక స్థితి కావాలి. అబ్బా ఎంతసేపు ఇంకింటికి వెళ్ళిపోతానులే, అంత దూరం ఎక్కడికి వెళ్తానులే, మా ఇంట్లో దేవుడు లేడా, నిజంగా నీకంత జ్ఞానమే ఉంటే నువ్వు ఇంట్లో ఉండవు అసలు. నాతో చాలా మంది అంటారు, మీ వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉన్నాడు కదా, తిరుమలకే ఎందుకు వెళ్ళాలి, మా ఇంట్లో లేడా అని. నువ్వే చెప్తున్నావు లేడని, నీ మాటే చెప్తోంది. సరే అది వేరే విషయం. నిజంగా నీకు ఆ మానసిక స్థితి ఉంటే నువ్వు ఇంట్లో ఉండవు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడుంటావు? అంచేత ఈ మాటల గారిడీలోంచి ముందు మీ మనస్సుని బయటపడేసుకోండి. మాటల గారిడీలు చాలా ఉంటాయి, బయటపడాలి దాంట్లోంచి. చేత ప్రహ్లాదుడు లాంటి మానసిక స్థితి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగానే ఉంటాడు. తండ్రి చంపటానికి ట్రై చేస్తున్నాడు, మామూలు వ్యక్తి, మహాతపస్సు, మామూలు వ్యక్తి కాదు కదా. వీడేమో 5 ఏళ్ల అర్భకుడు. ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే పాముల చేత కరిపిస్తున్నాడు, కొండల చేత కింద పడేయిస్తున్నాడు, నిప్పులో కాలుస్తున్నాడు, విషాలు పోస్తున్నాడు. కానీ ఒక్కసారి కూడా ఇదేంటి అని అడగలే. నారాయణమూర్తిని కూడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నిరంతరము నీ ధ్యానంలో చేస్తూ ఉంటే ఏంటి నాకీ బాధలు, ఇక్కడ నిమిషానికే రోజంతా లేకపోతే సంవత్సరానికి ఒకసారి గురువు దగ్గరికి వచ్చి మాకి బాధలంతా ఏంటి. నిన్న హైదరాబాద్లో ఒక వ్యక్తి కరీంనగర్ నుంచి వచ్చారు, ఫ్యామిలీ. మా కుటుంబం అంతా గురువు భక్తులు అండి. గురువు పేరు చెప్పారు అండి. ఏంటోనండి అన్ని బాధలే మాకన్నాడు. అంటే వీళ్ళ గురువు ఏం చేయాలి అంటే వాళ్ళ బాధలు తీసేసుకుని వీళ్ళని సుఖంగా ఉంచాలి. సుఖం అంటే తిండి తింటావా, తాగుడు తాగి పడుకోవటమా? సుఖం అంటే ఏంటి మీ సుఖం? మీకున్న కష్టాలేంటి? పిల్లవాడు చదువుకుంటూ నాకు ఎన్ని కష్టాలు, చదువుకోవటం పెద్ద కష్టం, పరీక్షలు రాయటం పెద్ద కష్టం. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మానసిక స్థితి అసలు నరసింహావతారం దగ్గరే మారాలి. మీకు మీరు అనుకున్నట్టు జరగటం కాదు, గురువు అనుకున్నట్టు జరగాలి. మీకు తెలిస్తేగా గురువు ఏమనుకుంటున్నాడు తెలుసా? మీరు గురువు ఏమనుకుంటున్నాడో మీకు తెలిసినంత వాళ్ళు అవుతే దయచేసి ఆ గురువును వదిలేయండి. ఇప్పుడైనా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు తెలిసిపోయింది కదా ఆ గురువు ఏం చేయబోతున్నాడు, ఆ గురువు ఏం చేస్తున్నాడు. ఇంకెందుకు ఆ గురువు? మీకు గురువు ఎప్పుడు ఉండాలి? మీకు తెలియంది చెప్పడానికి. ఇంచేత ఇదొక చాలా పిచ్చి 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 మాటలు మాట్లాడేవాళ్ళని ఎన్నిసార్లు చూశాను. అంతా గురువే నా చేత చేయిస్తున్నాడు, ఇంకా గురువుకు వాడు తప్పవాడు దొరకలే చేయించటానికి. వద్దు, ఆ భ్రమ నుంచి బయటపడండి. గురువు చెప్పింది మీకు అర్థమవగలిగితే ఇంకా ఆ పరిస్థితి వేరది. గురు శిష్య సంబంధం అంటారు, ఆ సంబంధం రాలేదు. ఇంకా ప్రహ్లాదుడికి రాలేదు. ప్రహ్లాదుడికి డైరెక్ట్గా గురువు అవడు లేదు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నారదుడు ఏదో నారాయణుడు గురించి ఏదో చెప్తూ ఉంటే అన్నాడంతే, అదే చేసుకుంటూ పోయాడు. ఇది ప్రహ్లాద స్థితి. ప్రహ్లాద స్థితి అంటే ఏంటి అంటే ఇంకా వాడేం అడగాడు భగవంతుణ్ణి. చంపుతున్నాడు నాకు తండ్రి, చంపని, చచ్చిపోతాను చచ్చిపోతాను, బతుకుతాను బతుకుతా, బతికేనని ఆనందించాడు. చచ్చిపోలేదని ఆడవుడు. ఇన్ని కష్టాలు పట్టడం బదులు చచ్చిపోవటమే హాయ్ అనుకుంటారు కదా చాలా మంది. రెండూ చేయడు, జరుగుతుంది చూస్తూ ఉంటాడు. కానీ దృష్టి ఎక్కడుంది అంటే మరి ఆ నారాయణ పాద పద్మయుగళి ఎక్కడున్నది అన్నది కూడా తెలియదు చాలా మందికి. ఓ బొమ్మ పెట్టుకుంటారు, లేకపోతే శటకోపం పెట్టించుకుంటారు. శటకోపం పైన ఉన్నటువంటి పాదాలు ఏంటో, ఎందుకు ఆ పాదాలు అక్కడున్నాయో, ఇంతకీ ఈ పురోహితుడు గారు ఎందుకు మీ నెత్తి మీద టోపీ పెడుతున్నాడు, మీరెందుకు టోపీ వేయించుకుంటున్నారు, దేవుడికి తెలియాలి ఇదంతా. ఇది నారసింహ స్థితి. అంటే అటు ఇంకా జంతు స్థాయిలోనూ ఉన్నాము, ఇంకా మనిషిగా మారలేదు. బుర్ర మాత్రం జంతు స్థాయిలోనే ఉంది, శరీరం మాత్రము మానవాకృతి ఉంది. ఇప్పుడు కూడా బుర్రలు జంతువుల స్థాయిలోనే ఉన్నాయి, శరీరం మాత్రము మానవాకృతిగా ఉంది. అంతేత అక్కడ ఆ పాదపద్మాలంటే ఏంటో తెలియాలి. ఎందుకు ఆ గురుచరణాలు అక్కడ పెట్టాము? అసలు ఆ గురుచరణాల మీద ప్రాణాలు ఇచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడుంచి స్టార్ట్ అయింది అంటే రామాయణం నుంచి స్టార్ట్ అయింది. భరతుడు, రామరాజ్యం చేస్తాను కానీ నేను కాదు, నీ చరణాలు చేస్తాయి, నీ పాదుకలు చేస్తాయి. అంటే గురువు పాదుకలు పెట్టేస్తే అయిపోతుందా? రాముడు పాదుకలు అక్కడ పెట్టేస్తే రామరాజ్యం అయిపోతుందా? అది అంత సులభం కదా. అసలు మన మానసిక స్థితి ఎంత బచ్చా మానసిక స్థితి అంటే, అంటే రామ పాదుకలు అక్కడ పెట్టేస్తే రాముడు రాజ్యం చేసేసాడు అనమాట. మరి ఏంటి ఇదంతా? ఈ గందరగోళం ఏం అర్థం కాలే ఆ ప్రహ్లాదుడికి. పోనీలే నాకిందు అదంతా, నువ్వు నీట ముంచుతావు పాలు ముంచుతావు, ఎలా అయినా ములగటం ఖాయం. నాకు అది ఎప్పుడూ అర్థం కాదు, నీట ముంచటం పాలు ముంచటం అంటే ఏంటో. మీకేదైనా అర్థమైందేమో. ముంచితే నీటిలో ముంచినట్టు వస్తావు, మరి నీట ముంచుతావో పాలు ముంచుతావు ఎందుకంటారో ఈ రోజుకి కూడా నాకు తెలియదు. అంటారు కనుక అంటున్నాను. ములుగుతాం మాత్రం ఎక్కడ ములిగినా ఒకటే, పాలల్లో ములిగినా నీళ్లలో ములిగినా. కానీ పాలు బడటము అని ఒక మాట ఉన్నట్టుంది, మరి అదేంటో ఆలోచించుకోండి. అదే ఇది నరసింహావతారం గురించి చెప్తున్నాను. సాధారణంగా రామదాస్, భద్రాద్రి రామదాస్, అన్నమయ్య వీళ్ళందరూ ఈ ప్రహ్లాద జాతికి చెందినటువంటి వాళ్ళు, నరసింహావతార మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి భక్తులే ఏ స్థితిలో ఉన్నారని చెప్తున్నాను? అవతారాలలో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఏం లేరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనకంటే, దాన్ని బట్టి మనం ఎక్కడున్నామో ఆలోచించుకోండి. వాళ్ళని అంత గొప్పవాళ్ళగా మనం చూడగలుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకంటే ఎక్కడో ఉండి ఉంటాం. మరి అదంతా ఆలోచించుకోవాలి మీరు. సరే, అతి కష్టం మీద ఆ మానసిక స్థితి వచ్చింది. అంటే ఈ మానసిక స్థితి, నరసింహావతార మానసిక స్థితి ఏంటి అంటే, నేను మంచినీళ్ళు తాగుతున్నా, తిండి తింటున్నా, నిద్రపోతున్నా, కళ్ళు కంటున్నా, ఏమీ చేస్తున్నా కూడా ఆయన కరుణతో చేస్తున్నాను. నీకు కష్టాలు వచ్చినా ఆయన కరుణే, సుఖాలు వచ్చినా ఆయన కరుణే, ఇల్లు కట్టుకున్నా ఆయన కరుణే, ఇల్లు కట్టుకోకపోయినా ఆయన కరుణే. మీది అంటూ ఇంకా ఏ ఆలోచన ఉండదు. కానీ పని మాత్రము చాలా గొప్ప పని చేయాలి. మంచి వ్యక్తి రామదాస్ అయి ఉంటే ఓ చిన్న గుడిసె వేసుకునేవాడు, కానీ ఆయన నరసింహావతార స్థితిలో ఉన్నాడు కనుక 600,000 దీనారాలు పెట్టి గుడి కట్టిస్తే, ప్రారంభ కర్మ వల్ల ఏడిచి నేడిపేదో ఏడిచాడు, కానీ తర్వాత వాడు అప్పు తీర్చింది రాముడు. మీరు అది గుర్తుంచుకోవాలి. ప్లస్ ఈ 600,000 దీనారు రామనాణాలతో తీర్చట, రాముడి కాలంలో ఉన్నటువంటి బంగారంతో. అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యప స్థితి రివర్స్ లో కొడుతుంది. అక్కడ వాడేం అడగడు కానీ బంగారం వచ్చి పడుతుంది, అంతే కదా. ఇది ఒక మానసిక స్థాయి. ఇది మనుషుల యొక్క మానసిక స్థితి గురించి చెప్తూ రాబోయే 3 సంవత్సరాలలో నేను చేయబోయేటటువంటి స్పష్టమైన కార్యక్రమం మీకు ఇచ్చేస్తా. కానీ మత్స్యావతారంలో ఉన్నవాడు ఆ స్థితికి ఎదికాకి చేయగలగాలి తప్ప, నేను మత్స్యావతారంలో ఉన్నా నేను చేసేస్తాను అనే భ్రమ మాత్రం మీకు ఉండకూడదు. ఎట్టి భ్రమకి నేను మీకు తావు ఇవ్వటం లేదు. అంతే, ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పినందుకు. కానీ ఈ మాటలన్నిటికీ యొక్క పరిణితి దత్త సాధన, శ్రీ మహాలక్ష్మి సాధనగా మారబోతోంది. చేత సాధనలు ఇవే, బ్లేడ్ అదే. చిన్న కుర్రాడు చేతిలో ఉంటే వాడి వేలు కోసుకుంటాడు, ఇంకా తెగరాని చోట ఎక్కడైనా తెగితే. పిక్ పాకెట్ చేతిలో ఉందనుకోండి, మీ జేబు ఖాళీ అవుతుంది, వాడి జేబు నిండుతుంది. బ్లేడ్ అదే. బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే మీ జీవితాలు మారిపోతాయి. చేత బ్లేడ్ గురించి మాట్లాడకండి, ఉపయోగించుకోవటం వచ్చునా రాదా తెలుసుకోండి. చేత ఇదే దత్త సాధన ఉంటుంది, ఇదే మహాలక్ష్మి సాధన ఉంటుంది. కానీ నూతన మానవ జాతి ఆవిర్భవిస్తుంది. లేదు, చిన్నపిల్లవాడి చేతిలో ఉందనుకోండి, ఉన్న మానవ జాతి పోతుంది అదే బ్లేడుతో. ఈ నరసింహావతార ప్రక్రియ అయ్యాక వ్యక్తి ఆహారంలో మార్పు వస్తుంది. ఇచ్చట మీరు నరసింహావతార ప్రక్రియలోకి వచ్చారా లేదా అనేటటువంటిది మీ ఆహారంలోని మార్పు వల్ల వస్తుంది. ఇంకో నిదర్శనం ఏం లేదు దానికి. మామూలుగా మనిషి ఆహారం రెండు రకాలుగా తీసుకుంటాడు, ద్రవ పదార్థంగా కానీ ఘన పదార్థంగా కానీ. అది కడుపులోకి వెళ్తుంది, కడుపు నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, ఇంటెస్టైన్లోకి మళ్ళా అది మారటానికి మళ్ళా అక్కడ మూడు దత్తముఖాలు ఉన్నాయి, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్. లేదు గాయత్రి అనుకుంటే మీకు ఇంటెస్టైన్స్, స్టమక్, పంచముఖ అక్కడే ఉంటాయి. అంటే మీ పంచముఖాలు ఇక్కడే ఉన్నాయి, తింటారు పడుకుంటారు. ఎప్పుడైతే నరసింహావతారంలోకి వెళ్తారో ఆహారం మారుతుంది. ద్రవ ఘన ఆహారం బదులు వాయువు మీకు ఆహారంగా మారుతుంది. ఇంచేత వాయువు ఆహారంగా మారాలి అంటే బచ్చా 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 వాయువుని ఆహారంగా తీసుకునేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రాణాయామం చేసేవాళ్ళు. కనీసం రెండు మూడు నిమిషాలైనా ఒక నటన జరుగుతోంది వాయువుని ఆహారంగా తీసుకుంటున్నామని. వాయువుని ఆహారంగా తీసుకున్న వాడికి ఘన ద్రవ ఆహారాలు అక్కర్లేదు. పెద్ద స్థాయికి వెళ్ళిన వాడికి కింద స్థాయి అక్కర్లే. ఇంకా ఘనద్రవ ఆహారం కావాలి అనిపిస్తే ఇదంతా నటన, కానీ నటిస్తే కదా వస్తుంది. కారు డ్రైవింగ్ రాదు మీకు, మీరు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటారు? నటిస్తూ. కారు డ్రైవింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడో అలా చేయటానికి ప్రయత్నిస్తారు, మూడు రోజుల్లో మీకు డ్రైవింగ్ వచ్చేస్తుంది. అలాగే మూడే మూడు రోజుల్లో ఈ నరసింహావతారము నుంచి పై అవతారాలకు కూడా మీరు వెళ్ళవచ్చు. అక్కడ వాయువు ఆధారం అవుతుంది. వాయు ఆధారమే కాదు, ఆ వాయుపుత్రుడే మీ కార్యాన్ని చేస్తాడు. హనుమంతుడు వాయుపుత్రుడు. కానీ అక్కడ ఎవడి పని చేస్తాడు హనుమంతుడు అంటే రాముడి పని చేస్తాడు. నాలుగు రాముళ్ళు ఉంటారు, వామన, పరశురామ, రామ, బలరామ. ఇవి వాయుతత్వం మీద ఆధారపడినటువంటి మానవ జాతి. మరి వాయుతత్వం మీద ఆధారపడినటువంటి మానవ జాతి జీవిత విధానం ఎలా అన్నది మీరు నన్ను అడిగారనుకోండి, అంటే మీరు వాయుతత్వం మీద లేరు. రామ అనేటటువంటి పదంలో వాయుతత్వం మీద ఆధారపడినటువంటి జాతి ఎలా జీవిస్తుందో చెప్తుంది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మన మామూలు వ్యక్తి యొక్క సాధన. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా నేను ఏమి కోరను, ప్రహ్లాద స్థితి. పానీయంబులు ద్రావచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్. ఇంకా ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది వాడికి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ జరిగేది మాత్రం కరెక్ట్గా చేయాలి. నాకు పట్టదాన్ని వదిలేస్తే మామూలు మనిషి కంటే హీనవాడు, బాధ్యత వదలడు. కానీ బాధ్యత యొక్క ఫలితాలు, దాన్ని నిష్కామ కర్మయోగము అని భగవద్గీత చెప్తుంది. ఇవి నాలుగు వామనావతారము. హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించటం అనేది మంత్రపుష్పం అందుకు చదవమని చెప్తాం. మంత్రపుష్పంలో హృదయంలో ఉన్నటువంటి ఆ కళ, దాన్ని ఎలా దర్శించాలో చెప్తుంది. దానికి ఆధారమైనటువంటి పురుష సూక్తము, స్త్రీ సూక్తము దేవాలయాల్లో చదువుకుంటూ ఉంటాం. నాలుగు అవతారాలు అయిపోయాయి కదా, వామన, పరశురామ, రామ, బలరామ. ఇవి మన హృదయంలో ఉన్నటువంటి నాలుగు కవాటాలు. హృదయంలో నాలుగు భాగాలు ఉంటాయని సైన్స్ చెప్తుంది, ఇవి నాలుగు. అంతకంటే ముందు ఏమేం చెప్పాను నేను, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ. అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఇక్కడ నుంచి ఈ మూడు సంవత్సరాలలో మీ సాహసము, మీ దమ్ము, దాన్ని బట్టి మానవ జాతి మార్పు ఆధారపడి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మహాలక్ష్మి దత్తావతారము. ఇక్కడ కృష్ణుడి యొక్క అవతార ప్రక్రియ నరసింహావతార అవతార ప్రక్రియ లాంటిది. ఈ ఉదాహరణ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే కృష్ణుడు విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో, ముఖ్యంగా ఇస్కాను, ఆ కృష్ణ చేతనత్వం మీద అధికమైనటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి దేవాలయాలలో ఖచ్చితంగా నరసింహుడు ఉంటాడు. అదేవిధంగా చాలా విచిత్రంగా యోగ నరసింహమూర్తి తిరుమలలో ఉన్నాడు, ఈశాన్య దిశలో. జత మీకు మీ తిరుమల గురించి ఏమీ తెలియదు, అక్కడ మీరు భోజనాలు దానికోసం వెళ్ళటమే తప్ప తిరుమలలో ఉన్నటువంటి అసలు ఆ యోగ నరసింహమూర్తి ఎందుకున్నాడు, యజ్ఞవరాహమూర్తి ఎందుకున్నాడు, ఉంటే దాన్ని వెళ్ళాలి కదా. అంటే మీరు ఎలా ఉంటున్నారు అంటే దేవాలయానికి వెళ్ళేటటువంటి మీరందరూ కూడా దేవాలయానికి వెళ్తానులే. నేను నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు. నేను స్కూల్కి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసి సినిమాకి వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుని ఇంటికి వచ్చేవాడిని. మీరు దేవాలయానికి అంతే వెళ్తున్నారు. ఏం చేయాలో దేవాలయాల్లో ఏది తెలియదు, వెళ్ళాము వచ్చాము. బై ఛాన్స్ నేను ఏదైనా ప్రదక్షిణ తీర్థ దక్షిణ అన్నాననుకో, చెప్పారు మాస్టర్, నా అదృష్టం కనీసం మాటలు గుర్తున్నాయి, ఆచరణ శూన్యం, క్యాసెట్ శూన్యం, టైమింగ్ శూన్యం, దేవాలయాలు సరే. ఇది మీరు వినలేదు, ఇది స్వాగతం అన్నమాట. సినిమాల్లో కూడా మరి స్వాగతం అంతే కదా, అందరికీ వినిపించాలి. కానీ అది స్వాగతం అని తెలియాలంటే మీరు వినకూడదు, ఆచరించకూడదు. సరే ఏం చేస్తాం. ఇక్కడ నరసింహావతారం నుంచి మిగతా నాలుగు అవతారానికి రావటానికి మెయిన్ మార్పు ఏమొచ్చిందని చెప్పాను నేను, ఆహారంలో మార్పు వచ్చింది. ఘన ద్రవ ఆహారాలు బదులు ఎప్పుడైతే మీరు వాయువుని ఆహారంగా తీసుకోగలిగారో హృదయానికి వస్తారు. అక్కడ రామతత్వాన్ని, హనుమంతుడిలో హృదయంలో ఉన్నటువంటి రామతత్వాన్ని, దాన్ని మీరు చేసుకోగలగాలి. కథలు వినకుండా ఆచరణ చెప్పేటటువంటి దేవాలయాలుగా దీన్ని మార్చుకోగలగాలి. మీరు చెప్పేవాడు ఉన్నప్పుడే మార్చుకోలేకపోతే తర్వాత ఏం మార్చుకుంటారో నాకు తెలియదు. కానీ వింటున్నటువంటి వాడు కొంచెం సీరియస్గా చేసుకోగలిగితే ఆ దివ్య అనుగ్రహం ఉంటుంది. నేను కాకపోతే చెప్పేవాడు ఇంకోటి వస్తాడు. ప్రశ్న ఏంటి అంటే ఇది నేర్చుకోవాలి అనేటటువంటి బుర్ర ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా కృష్ణావతారంలో ఆహారంలో మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? ఘన ద్రవ ఆహారం బదులు వాయువు ఆహారంగా మీరు తీసుకోగలిగినప్పుడు దానికి బేసిస్ ఏమవుతుందంటే యోగాసనాలు, ప్రాణాయామము. సరే, ప్రపంచంలో అది మీరు నేను చేయకపోయినా వేలాది మంది, 20,000-30,000 మందితో రామ్దేవ్ మహారాజ్ చేస్తూనే ఉన్నాడు. అంచేత నువ్వు నేను చేయకపోయినంత మాత్రాన ప్రపంచం ఏం ఆగిపోదు, నా కోడి నా కుంపటి అన్నట్టు కొంపలేం అంటుకుపోవు. మీరు అందులో భాగస్వాములు కారు అన్నదే అర్థం చేసుకున్నారు. ఏ ఆశ్రమంలో అవుతే, ఏ దేవాలయంలో అవుతే మీరు నిష్టగా, నిష్ట అస్సలు లేదు మీకు, పద్ధతి అస్సలు లేదు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే ఇది రికార్డ్ అవుతోంది కనుక, ఇది నేను చెప్పాను, రేపు మీరు వినండి. ఆసన ప్రాణాయామాలు లేనటువంటి ఆశ్రమం కానీ దేవాలయం కానీ వేస్ట్. తీర్థ లేని దేవాలయం కూడా వేస్టే. ఈ దేవాలయం కూడా ఆ జాతికి చెందిందనే నా ఉద్దేశం, కాదంటే మీ అదృష్టం. కానీ చెప్పేది చెప్తున్నాను నేను. మీరు ఆచరించకపోయినంత మాత్రాన ప్రపంచంలో పతంజలి యోగపీఠం అని చెప్పి 5,000 బెడ్స్ తో యోగ ఆసనాలు ప్రాణాయామంతో ఆయన కట్టించాడు. మనం ఇలా ఉన్నాం ఇక్కడ, ఎందుకంటే మనకి ఆసనాలు తెలియవు, ప్రాణాయామాలు తెలియవు, అది చేసుకోవాలని తెలియదు. ఎప్పుడైనా చెప్తే కదా మాస్టర్, ఇప్పుడు చేయమని చెప్పలేదు. ఇది స్వాగతం చెప్తుంది. నేను అనవసరంగా చేసి కష్టాలు తెచ్చుకోకండి, చాలా కష్టపడండి. సరే. అంచేత ఆ వాయువు యొక్క ఆహారాన్ని మార్చుకుని ఎప్పుడైతే శబ్దాన్ని ఆహారంగా తీసుకోగలుగుతారో కృష్ణతత్వం ఆవిర్భవిస్తుంది. అందుకని భాగవత గ్రంథములో నేనున్నాను అంటాడు కృష్ణుడు. అంచేత భాగవత గ్రంథంలో కృష్ణుడు చూడలేనివాడు ఏమీ చూడలేడు. అంటే అది ఆహారంగా మారాలి మీకు. వాయువు కాదు ఆహారంగా మారవలసింది. ఏది ఆహారంగా మారాలి? శబ్దాలు ఆహారంగా మారాలి. ఈ శబ్దాలు ఆహారంగా మారేటటువంటి ప్రక్రియే మంత్రము. ఆ మంత్రము మన శరీరంలోకి ఎలా వెళ్తుందో చెప్పేదే యంత్రము. మీ చేత మోహించిన బరువు కూడా అదే. కానీ తల మీద పెట్టుకుంటే ఏమవుదు, పుస్తకం పెట్టుకుంటే ఏం లాభం? కానీ ముందు పుస్తకం మోసుకు వెళ్ళాలి కదా స్కూల్ వరకు. మరి అంతవరకు నేను చేయగలను, పుస్తకం చెప్పగలను, బరువు మీ నెత్తి మీద పెట్టగలను, స్కూల్ లాంటిది మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చెప్పగలను. కానీ కృష్ణ తత్వము అర్థమైందా మీకు? శబ్దము యొక్క విలువ. కృష్ణం వందే జగద్గురుం. గురువు ఏం చేస్తాడు? మాటలతో మనస్సు మారుస్తాడు. అంచేత మాటలతో మనస్సు మార్చుకోలేనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కృష్ణ ఉపాసనకి తగదు. కానీ మాటలతో అంత తొందరగా మనస్సు మారదు. నువ్వు డాక్టర్ అవ్వాలంటే 5 ఏళ్ళు వింటే ఏ మందు ఇవ్వాలో తెలుస్తుంది. అప్పుడు నీ మాట మందుగా పనిచేస్తుంది. భావార్థం అవుతున్నా. ఓ ఇంజనీర్ ఉన్నాడు. మొదటి రోజు క్లాస్కి వెళ్తే ఇంజనీర్ అయిపోడు. కానీ 5 సంవత్సరాలు వెళ్ళాక వాడు చెప్పిన మాట ఇంజనీరింగ్ మాట అవుతుంది. ఇంకా ఇక్కడ అంతే. మీరు సాధన చేసుకోవాలి. ఆ మంత్రానుష్ఠాన యోగ్యత తెచ్చుకోవాలి. అంటే ఇది నరసింహావతారం లాగే మీ స్థాయి మార్చింది. ఇప్పుడు మాట ద్వారా మీరు మారుతారు. అంచేత ఏ మానవ జాతి గురువు మాటలు విని తన జీవితాన్ని మార్చుకోగలదో ఆ జీవితం రాబోతోంది. ఇప్పుడు ఆ స్థితిలో మనుషులు లేరు. కబీర్కి చేత కాలేదు, సమర్థ గురు రామదాస్కి చేత కాలేదు, శ్రీరామకృష్ణ పరమహంసకి గురువు చెప్పినట్టు నడవటం చేత కాలే. కష్టం అది. అంచేత మీరేదో భయపడి బాధపడిపోయి మాతో అవ్వదు అనుకోకండి. వాళ్ళకే చేత కాలేదు కానీ నేర్చుకోవాలి. ఈ నేర్చుకునేటటువంటి విధానంలో 7 రోజులకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇది చేసుకోగలిగినటువంటి వాళ్ళు గురువుల యొక్క ప్రణాళికలో భాగస్వామ్యం పొందుతారు. ఇంకా ఇక్కడ మీ ఇష్ట ఇష్టాలు ఎక్కడ ఆగిపోతాయి? నరసింహావతారం దగ్గరే ఆగిపోతాయి. ఇంకా ఇక్కడ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదు. మీరు ఇలా చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు వాక్శక్తి మీ ఆహారంగా మార్చుకుంటారో, అది మానవజాతి ఇప్పుడు చేస్తోంది. ఇంజనీర్ అవుతే ఇంజనీర్గా వాక్ ఉపయోగించుకుని తింటాడు. డాక్టర్ అవుతే డాక్టర్గా వాక్ ఉపయోగించుకుని తింటాడు. కెమిస్ట్ అవుతే, ఇప్పుడు నేను తిండి తింటాను, దేంతో? కెమిస్ట్రీ వాక్తో తిన్నా అంతే. అంచేత వాక్నే ఉపయోగించుకుంటున్నాం. కానీ అది గురుతత్వంగా ఇంకా పట్టుకోలేదు మనం. కానీ మానవజాతి అదే పద్ధతిలో ఉంది. కనుక స్కూల్కి వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మానవజాతి ఆవిర్భావానికి అర్హుడే అన్నది అర్థమైంది కదా. ఇదంటే వాక్ అర్థం అవుతుంది వాడికి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నాను, 3 సంవత్సరాల పాటు ప్రతి వారము మీరు కష్టపడాలి. అంటే 3 x 52 వారాలు కష్టపడాలి మీరు. మన విద్యలో 7 రోజులు ఇంపార్టెంట్. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లవాడు దేని మీద ఆధారపడతాడు? మండే టైం టేబుల్ వేరు, ట్యూస్డే టైం టేబుల్ వేరు, సండే టైం టేబుల్ వేరు. అంటే 7 రోజులు. భాగవతం కూడా ఏడు రోజుల కార్యక్రమంగా చేసుకోవాలి. మీరు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది రుక్మిణీ ప్రణయంతో క్లోజ్ అవ్వాలి. కృష్ణ జననంతో స్టార్ట్ అవుతుంది, రుక్మిణి కళ్యాణంతో క్లోజ్ అవుతుంది ఏడు రోజుల కార్యక్రమం. దాన్నే భాగవత సప్తాహ విధానము అంటాం. ఇంకా అది ఎక్కడి నుంచి ఎవరు ఎలా స్టార్ట్ చేస్తారో నాకు తెలియదు. కొన్ని అప్పుడే నేను స్టార్ట్ చేయించేశాను. కానీ మన ఆశ్రమాలు ఒక లైన్లో పడి నూతన మానవ జాతి ఆవిర్భావానికి తగిన కేంద్రాలుగా మారాలంటే ఇక్కడ నుంచి ఈ భాగవత సప్తాహాలు మొదలవ్వాలి, రుక్మిణీ కళ్యాణాలు పూర్తవుతూ ఉండాలి. కానీ భాగవత సప్తాహము, రుక్మిణీ కళ్యాణము అనేటటువంటి పేరు కుండలిని జాగరణకి ఒక షార్ట్ కట్. డైరెక్ట్ కుండలిని జాగరణ దీంతో జరగదు భాగవత సప్తాహాలతో, ఇది షార్ట్ కట్. అంటే ఆ ఎఫెక్ట్ వస్తుంది మీకు, కుండలిని జాగరణతో ఉండే ఎఫెక్ట్ వస్తుంది. కుండలిని జాగరణలో ఉండేటటువంటి ప్రమాదాలు మీకు ఉండవు. అదే అన్నమాట ఆ కృష్ణుడి యొక్క ఆ జీవిత విధానంలో. కానీ ఆ కృష్ణుడి యొక్క జీవిత విధానాన్ని దత్త జీవిత విధానంగా మార్చాలి మీరు. కృష్ణ తర్వాత దత్తుడు రావాలి. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ముందు ఈ కృష్ణ భాగవత రుక్మిణీ కళ్యాణ సాప్తాహిక పరంపర కొనసాగించండి. నేను హిమాలయాల నుంచి వచ్చే లోపల మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక మంటగా మండాలి. మరి ఇది మంటగా మండాలి అంటే ఈ కార్యక్రమాలు మనం ఎలా చేసుకుంటాం? ఆల్రెడీ ఆ కార్యక్రమానికి రూపకల్పన మన ఆంధ్రాలో పుట్టినటువంటి నారాయణ తీర్థులు అనేటటువంటి ఒక మహాగురు, ఆయన పూర్వజన్మలో శుకమహర్షి, విలోమంగళుడు, జయదేవుడు, దాని తర్వాత జన్మ నారాయణ తీర్థులుగా పుట్టారు. నాతో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి అది ఇవ్వటమే కాకుండా ఇది ఒక సినిమాగా కూడా తీయమని చెప్పాను. అంచేత నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను, అది గుర్తుంచుకోండి. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. కానీ మీరు చేయగలిగితే మీ అదృష్టం. ఇన్నాళ్ళు నాతో ఉండి ఈ అవకాశాన్ని కోల్పోతే ఏ మత్స్యావతారం, కుర్మావతారంలో ఉండొచ్చు. అవి అవతారాలే, అది గుర్తుంచుకోండి. వాటిని నేను చిన్న చూపు చూడటం లేదు. అంచేత నాకు కావాల్సింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటి అంటే రుక్మిణీ కళ్యాణాలు ప్రతి వారం జరగాలి. ఇది రెండు రకాలుగా లాభం, ఆర్థిక వనరులకి లాభమే. ఎందుకంటే ఇక్కడ ఈ సాప్తాహిక కార్యక్రమంలో వాళ్ళు భిక్షాటన కార్యక్రమము, గోపూజ పెడతారు. భిక్షాటన కార్యక్రమం చాలా ముఖ్యమైనది, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే తిండి లేకుండా ఒకడు మలమలం వాడుతో ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎందుకంటే వాడు తిండి లేదు, అడుక్కునేవాడు వాడు. ఇంకోడికి తినటానికి అన్నీ ఉన్నాయి, ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎవడు గొప్పవాడు? ఉండి కూడా మానేసినవాడు. అంతే కదా, లేనివాడు వాడు ఉపవాసం చేశాడు వాడు. కానీ ఆ ఉపవాసానికి విలువే ఉంది. అలాగే మనం నిత్య జీవితంలో మనకి ఏది కావాల్సినా ఎవరినో ఒకరిని అడుక్కోవాల్సిందే. ప్రమోషన్ కావాలంటే ఎవరినో అడుక్కోవాలి, అది కావాలంటే ఎవరినో అడుక్కోవాలి. ఏది కావాలన్నా కూడా మన కుటుంబ సభ్యులు కాకపోతే యూ హ్యావ్ టు బెగ్. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్న మాట కాస్త పాలిష్గా చెప్తున్నావు, కానీ ఉద్యోగం అడుక్కోవడానికి వెళ్తున్నావు అన్నది అంటే తప్పు లేదు కదా. సరే, అడుక్కోవటం అడుక్కుంటున్నాం. కానీ సప్తాహ కార్యక్రమాల్లో కనుక మీరు గోపూజ చేసి అడుక్కుంటే మీరు ఎవరిని అడుగుతున్నారు? వాడు కుచేలుడికి అడగకుండానే చాలా ఇచ్చాడు, మరి అడిగితే మీరు? ఇంకా ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అడుక్కోవటం అడుక్కోండి, అడుక్కునేదేదో వాడినే అడగండి. మళ్ళా మధ్యన ఉన్న తొత్తులను ఎందుకు? అదొక కార్యక్రమం ఉంటుంది అక్కడ, ఆ భిక్షాటంలో పాల్గొనండి. మొన్న చాలా మంది నేను ఆ ప్రోగ్రామ్ జరుగుతోందని చెప్తే ఫోన్ చేసి పిలిపించా, వచ్చారుగా కొంతమంది వీలున్న వాళ్ళు. నాకు వీలుండటం అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ఉంది అంటే మాకు వీల్లేదు కనుక వెళ్ళలేదు అని ఆవిడ అండు. వీళ్ళు చూసుకుని వెళ్తారు. మరి ఈ భిక్షాటన కార్యక్రమానికి వీలు దొరకలేట, చాలా మందికి చెప్పలేదు కూడా. అదే చెప్పలేదు, అది కర్మే. చెప్పినా రాకపోవటం అది కర్మే. ఎందుకంటాను అంటే ఆ పరిస్థితులు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తాయి. కానీ పోదు, ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా వారంలో ఎప్పుడైనా మీరు పిచ్చాటని వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒకటి దాని కాదండి, మేము ప్లాన్ వేసుకున్నామండి, మా జీవితాన్ని మేము మలుచుకుంటున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో. ఇలా మలుచుకోగలిగితే మీ జీవితాలు ధన్యతను అందుతాయి. భావం అర్థమైంది కదా. ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది జరుగుతున్నప్పుడు మూడు కొత్త ప్రోగ్రామ్స్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒకటేంటి అంటే భాగవత పారాయణ సంపూర్ణంగా, అంటే మొదటి అధ్యాయం నుంచి. అదే ఇప్పుడు నేను చెప్పినట్టే, మీరు 20 మంది ఎంతో మంది కూర్చోండి, మొదటి నుంచి 20 అధ్యాయాలు తీసేసుకోండి, ఎన్ని స్కందాలైనా. మొదటి అధ్యాయం ఒకడు, అలాగే 20 అధ్యాయాలు, 24 అంటే మరీ మంచిది మన గాయత్రి దానికి, లేదు 12. కానీ మీరు ఎక్కువ సంఖ్యకే వెళ్ళండి తప్ప అడ్జస్ట్ అవ్వకండి. ఇంకా అడ్జస్ట్ అవుతూ కూర్చుంటే ఏమవుతుంది, కాలం దాటిపోతుంది. చేత 24 మొదటి 24 అధ్యాయాలు తీసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఆ 24 25 నుంచి 48 వరకు ఈజీగా మీరు భాగవతాన్ని చదివేయవచ్చు. కొంచెం ఆ ప్రణాళిక వేసుకోండి. భాగవతం సంస్కృతం విత్ తెలుగు తాత్పర్యం. ఇంకేంటే సంస్కృతంలో చదివితే ఏం చదివామో తెలియదు మనకి, అప్పుడు వేస్ట్ అది అని చెప్తే తెలుగులో. కానీ మొత్తం ఒకడే అన్ని అధ్యాయాలు చదవమంటలే. ఎలాగే దశమ స్కందం ఎలా చేశారో అలాగే చేసుకోండి. డిఫరెంట్ ఊళ్ళల్లో చేసుకోండి, అందరూ ఇక్కడే చేసుకోక్కర్లే. ప్రతి ఊళ్ళో ఓ 52 వారాలు జరిగిపోవాలి. 52 వారాలు ఒకే చోట జరగక్కర్లే. ఇప్పుడు మొదటి వారం ఇక్కడ జరిగితే 2వ వారం చీరాల చివరిలో ఎక్కడో పెట్టండి, అక్కడ వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత ఎక్కడో పెట్టుకోండి. కానీ జరగాలి. దాని తర్వాత దీనికి కావలసినటువంటి ఒకటేమో, ఇది మొత్తము భాగవత పారాయణ ఒకటి జరగాలి. రెండవది హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనేటటువంటి 32 అక్షరాల నారద పరివ్రాజక ఉపనిషద్ అని ఉంది. అందులోది మంత్రం ఇది, మహామంత్రము కలిసంతరణోపనిషద్ అని. ఆ ఉపనిషద్ యొక్క స్పెషల్ పేరు. ఆ కలిసంతరణోపనిషత్తులో ఈ మహామంత్రం ఉంది. ఇది ఒకటి నిరంతరము 7 రోజుల పాటు రాత్రిపగలు జరగాలి. అది మీ ఇష్టం, గ్రూప్ ఎలా పెట్టుకుంటారు మీరు. ప్లస్ ఇది వాక్శక్తి యొక్క ఉపయోగం కనుక ఆ హరే రామ హరే కృష్ణ మంత్రమే ఫ్రేమ్ చేసి అక్కడ దీపం అగరొత్తులు వెలిగించండి, అక్కడ మూర్తి పెట్టకండి. ఈ తత్వము మంత్రతత్వము, శబ్దశక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. క్లియర్గా ఇండికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోండి, లేకపోతే మళ్ళీ వినండి. ఇది భాగవత పారాయణ అర్థమైంది కదా. 7 రోజుల్లో మొత్తం భాగవతం పూర్తయిపోవాలి. 12 స్కందాలు ఒకసారే, 12 స్కందాలు ఒకసారి పూర్తవ్వాలి. ఇలా చేసుకుంటే మీరు పొద్దున్న 2 గంటలు ఎంతో కూర్చుంటే 7 రోజుల్లోనూ పూర్తయిపోతుంది. సంస్కృతము తాత్పర్యము మీరు 24 ఉండి తీరాల్సిందే. ప్లస్ మీరు ఈ 7 రోజుల పాటు మీరు చదువుతున్నప్పుడు వినటానికి అందరినీ పిలవండి, బలవంతం చేసి పిలవండి. మార్వాడి వాళ్ళు ఆ సొసైటీ, కాస్త డబ్బున్న సొసైటీ అని పేరు మన భారతదేశంలో, వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ భాగవత సప్తాహం. అమెరికా నుంచి కూడా అందుకొని వచ్చి పాల్గొంటారు. దానికోసం స్పెసిఫిక్గా ఓ సంవత్సరం ముందు డేట్ ఇస్తారు వాళ్ళు, ఈ వారం చేస్తామని. వాళ్ళు సెలవులు వీసాలు అన్ని పెట్టుకురావాలి కదా. అమెరికా నుంచి వాళ్ళు రాగలరు, వాళ్ళకి మహాలక్ష్మి ఎలా ఉంటుంది, పక్క పక్క ఊళ్ళో పక్క ఇంటి నుంచి నేను రాలేము, మహాలక్ష్మి ఇలా ఉంటుంది, ఆవిడేం చేస్తుంది. కానీ స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళా ఈ మాటలు ఇలా చెప్పడానికి నాకు టైం ఉండదు. అక్కడి నుంచి రాగానే నేను ఇంకొక పెద్ద ప్రోగ్రాంలో మీ మీద ఆధారపడే, లేకపోతే చేసే వాళ్ళ మీద ఆధారపడి, మీరు చేస్తే మీ మీద ఆధారపడతా. కానీ మీరు ఇది 5 అయినా నేను మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఇది పూర్తి చేసుకుని ఉండాలి. మీరు అంటే మీరే కాదు, నాతో సంబంధం ఉన్న అన్ని వాళ్ళు అన్ని ఊళ్ళల్లో. సులోచన వింటున్నావా, బాంబేలో అన్నమాట. అంచేత సంస్కృతము తెలుగు అర్థంతో పాటు 12 స్కందాల భాగవత పారాయణ వారంలో, రోజు కాదు, వారంలో 12 స్కందాలు పూర్తవ్వాలి. సప్తాహ హరే రామ మంత్రము కాస్త నీట్గా లామినేషన్ చేయించి,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
అది లామినేట్ చేయించి దానికి ధూపము నైవేద్యము మామూలుగా మంత్రానికి చేస్తాం మనం. దీని తర్వాత అసలు తంత్రాత్మకమైనటువంటి మంత్రం ఒకటి ఉంది మీ చేత చేయించేది, అది పెద్ద తంత్రం, అది చాలా గొప్ప గొప్ప తాంత్రికులు చేయలేనటువంటి పని అది చేస్తుంది. కానీ చెప్పాను కదా బ్లేడ్ లాగా ఉపయోగించుకోవడం కావాలి. అంతేత ఆ మంత్రాన్ని కూడా కాస్త లామినేట్ చేసుకోండి, పెద్దది కాస్త. సాప్తాహిక దాంట్లో చాలా మంది వస్తారు కనుక అది 24 అవర్స్ ఈ 7 రోజులు జరగాలి. ఎలాగైనా ఒక మనిషి కూర్చొని చేసుకుంటే కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశ. ఇక్కడ మీరు ఒక ఛాలెంజ్ ఇవ్వండి మనుషులకి, మీరు ఇందులో పాల్గొంటే వారం రోజులు మీ కష్టాలు ఎలా పోతాయో చూడండి. ఇంత అద్భుతమైనటువంటి వాక్శక్తితో మంత్రాత్మకమైనటువంటి విధి విధానం, వారం రోజులు మీరు కష్టపడితే చాలు. ఒక వారం రోజుల పాటు మీ పనులు కాస్త పక్కన పెట్టండి. ఇదంతా చేస్తూ దశమ స్కందము ఆహుతులు వేయండి 7 రోజుల పాటు. అంటే 7 రోజుల్లో దశమ స్కందం పూర్తయిపోవాలి. అది టైం చూసుకోండి, రోజుకి 2 గంటలు వేస్తే నా ఉద్దేశం దశమ స్కందం మొత్తం 90 అధ్యాయాలు మీరు పూర్తి చేసేయచ్చు యజ్ఞం. ఇది కాకుండా ఇది మనం యాడ్ చేస్తున్నటువంటిది నూతన మానవ జాతి ఆవిర్భావానికి. ఇది కాకుండా ఈ నారాయణ తీర్థ స్వాముల వారిది వాళ్ళది ఏంటంటారంటే అవి తరంగాలు. మొన్న ఆయన వచ్చి అక్కడ చెప్పాడు కూడా కదా సప్తఋషి ఆశ్రమం, అది ఎలా చేస్తారు మీరు కాస్త చూసిన వాళ్ళు ఎవరున్నారు సప్తఋషి ఆశ్రమంలో ఉన్నావా? అదే మాట్లాడుకుని అది ఎలా చేస్తారు వాళ్ళని ఎలా చేసుకుంటారు. ఆ తరంగాలు చెప్పగలిగే వాళ్ళు చాలా గ్రూపులు ఉన్నారు, మన తెలుగు తరంగాలే తెలుగు వాళ్ళే. అంచేత ఒక తరంగం వాళ్ళు ఒక చోటకు వెళ్తే రెండో తరంగం వాళ్ళు ఇంకో చోటకు వెళ్తారు. మీరు కాస్త వాళ్ళందరినీ ఒక చోట చేర్చాలి. వాళ్ళ పద్ధతి ఉంచ వృత్తి గోపూజలు చాలా బాగా చేయిస్తారు వాళ్ళు. వాళ్ళ టైం టేబుల్ ఉంది ఏదో, ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు రాసేసి రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు. ఈ రుక్మిణీ కళ్యాణం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది పెళ్లి కాని పిల్లలకి మాత్రమే కాదు, మీ కోరిక తీర్చే యోగము వస్తుంది. ఉద్యోగం కావాలనుకున్నా రుక్మిణీ కళ్యాణం పనిచేస్తుంది, రుణబాధలు పోవాలన్నా రుక్మిణీ కళ్యాణం పనిచేస్తుంది. కానీ రుక్మిణీ కళ్యాణంలో ఉన్న విశిష్టత ఏంటి అంటే భాగవతంలో 3 ప్రముఖ స్త్రీ పాత్రలు ఉన్నాయి కృష్ణుడికి, రాధ సత్యభామ రుక్మిణి. ఇందులో రాధ సత్యభామ కదిలేరు, అంటే వాళ్ళు ప్రణాళిక వేసుకుని అవస్థపడ్డారు కృష్ణుని కలవటానికి. కానీ రుక్మిణికి ప్రణాళిక ఏం లేదు, ఆయన వచ్చి తీసుకుపోయాడు. పావన ప్రహ్లాద స్థితికి మీకు దోహదం చేస్తుంది, అది వస్తే మిగతా వస్తాయి. అంచేత ఇది ఒక విశాలమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి సశాస్త్రీయ భారతీయ ఋషులు అందజేసినటువంటి భాగవత సప్తాహము. ఈ భాగవత సప్తాహంలో మీరు కావాలనుకుంటే, నేను చెప్పలేకపోయాను నేను మొన్న ఇక్కడ జరగవలసినటువంటి సహస్రకుండ యజ్ఞంలో, కానీ దాని సీడీలు అన్ని ఇచ్చాను నేను. గాయత్రి మంత్ర సాధన తాంత్రికంగా, దాని తర్వాత కుండలిని సాధన, దాన్ని కూడా కలుపుకోండి టైం టేబుల్ ప్రకారం. ఇదంతా కలుపుకుంటూ నూతన మాధవ ఆవిర్భావానికి ప్రతిరోజు సాయంత్రము 1 గంట, 1.5 గంటల పాటు ప్రతిరోజు ఒక లెక్చర్ మీరు ఏర్పాటు చేయాలి. ఇది చాలా స్పెషల్ మంది. మొదటి రోజు ఏంటి అంటే రమణ మహర్షి నేను ఎవరిని అనేటటువంటి సాధనా విధానం అందజేయాలి. మీరు లెక్చర్ ఇచ్చి రమణ మహర్షి చాలా గొప్పవాడు, ఆయన లేకపోతే అసలు మన ప్రపంచం ఏమైపోయేదో, ఈ సోది మాట్లాడదు. ఎవరు చేత మీరు మాట్లాడించుకున్నా ఆయనకి చాలా స్పష్టంగా చెప్పండి, గంట, గంటన్నర, 2 గంటలు కూర్చుంటాం మేము. రమణ మహర్షి యొక్క నేను ఎవరిని అనే సాధన మాకు నేర్పించండి, అది కావాలి మనకి. మొదటి రోజు, సప్తాహంలో 7 రోజులు ఉంటాయి కదా, మొదటి రోజు ఇది నేర్చుకుంటారు మీరు. 2వ రోజు శ్వాస, స్వరయోగము, ఆసన ప్రాణాయామాలు 2 గంటలు నేర్చుకోండి. టైం కూడా దానికి తగినట్టే ఏర్పరచుకోండి. మార్నింగ్ 5 to 7 ఎప్పుడో పెట్టుకునేయండి. మీరు సాధనలు చేసుకోగలరు, లెక్చరు నీట్గా సాగుతుంది, ఎండ ప్రభావం కూడా ఉండదు. లేదంటే ఇంకా 4:30 పెట్టుకోండి, ఎండ ఎఫెక్ట్ ఉండదు. అంతేత 2వ రోజు శ్వాస గురించి చెప్పుకుంటారు. మొదటి రోజు నేనెవరిని, నేనెవరిని అన్న దానికి ఆధారం ఏంటంటే శ్వాస. దానికి మన పుస్తకాలు ఉన్నాయి, నేనేమేమి పుస్తకాలు చదువుకోమన్నాను చెప్పాను. మీరే ఆ పుస్తకాలు చదివి చెప్పేసుకోగలిగితే అసలు ఇంకోళ్ళ సహాయం అక్కర్లేదు. కానీ ఆ సంస్థ నుంచి మనుషుల్ని పిలిస్తే మనకి లాభం ఏంటి అంటే ఆ సంస్థ కూడా మనతో కలుస్తుంది. అందుకని 3వ రోజు అసలు ఈ పరిణామ క్రమం అంతా ఏమిటి, మనం ఎక్కడున్నాం, ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాం, ఈ నూతన మానవ జాతి ఆవిర్భావం ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది థియోసాఫికల్ సొసైటీ వాళ్ళని అడగండి. వాళ్లే కర్మ గురించి కూడా చెప్తారు, కర్మ సిద్ధాంతం అది. అందులో మీరు ఇంకాస్త సాధన చేసి నిష్ణాతులు అవదలుచుకున్న వాళ్ళు ఎడ్గర్ కేసీ యొక్క మెనీ మ్యాన్షన్స్ అనేటటువంటి పుస్తకాన్ని నేర్చుకు. ఆ క్రమం అర్థమవుతుంది కదా. మొట్టమొదటి ఏంటి అంటే అసలు నువ్వు ఎవరివి, నువ్వెవరివి అంటే ఊపిరి పీల్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తివి అని తేలుతుంది. ఊపిరి ఉన్నంత వరకే కదా ఉన్నట్టు. అంతేత నెక్స్ట్ డే ఏంటి అంటే శ్వాస. శ్వాస దాని మీద కంట్రోల్ కావాలి అంటే ఆసనాలు ప్రాణాయామాలు తెలియాలి మీకు, అది నేర్చుకుంటారు. సరే ఇది ఈ శ్వాస బాగానే ఉంది, ఆసన ప్రాణాయామాలు అంతా చేసుకున్నాక అసలు ఈ గొడవ అంతా ఎందుకు, ఎందుకు పుట్టాం, ఎందుకు చేస్తున్నాం, ఈ పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్తున్నాం, ఇదంతా తెలియటానికి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళని అడుగుతాం మనం. మన మెనీ మ్యాన్షన్స్, ఈ కర్మ సిద్ధాంతం గురించి నేను చెప్పినవి చాలా ఉన్నాయి. వెబ్సైట్లో అయితే మెనీ మ్యాన్షన్స్ మీద అసలు డైరెక్ట్గానే ఉంది, దాన్ని మీరు డైరెక్ట్గా ఉపయోగించేసుకోవచ్చు. ఎప్పుడైతే పరిణామ క్రమం గురించి మీకు తెలుస్తుందో, పృథ్వీ యొక్క పరిణామ క్రమంలో ఈ నూతన మానవ జాతి ఆవిర్భావము, ఈ ప్రజ్ఞాపుత్రులు, అరవిందుల వారి అతి మానసిక స్థితి, దాని గురించి అలవాటు చేసుకుని అసలు పృథ్వీ ఏమిటి, దాని ముందు ఎందుకు అపవిత్ర గ్రహం అన్నాము, ఇప్పుడు ఎందుకు అది పవిత్ర గ్రహం అయింది, ఆ పృథ్వీలో భారతదేశం యొక్క పాత్ర ఏమిటి, ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి, ఇది అరవింద సొసైటీ వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. క్రమం అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా తెలియాలి. ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పి వాడికి ఎక్కాలు కూడా రాకపోతే ఎట్ట. అలాగే ఇదంతా కాదండి, నన్ను వ్యాపారంలో లాభం కావాలండి, నాకు 10 లక్షల రూపాయలు రావాలండి అంటే అది కూర్మావతారము, మత్స్యావతారం అవుతుంది, వస్తుంది. రాదు అని నేను అంటలే, కానీ దానికోసం నేను ప్రయత్నించటంలే. దీని తర్వాత ఈ పనులన్నీ మనం ఎప్పుడైతే చేయటానికి ప్రయత్నించి భారతదేశం జగద్గురుతత్వంగా మారబోతోంది అని తెలిసినప్పుడు ఒకటి మనకి అర్థమవుతుంది, మానవ ప్రయత్నం సరిపోదు, దైవ ప్రయత్నం కావాలి, దేవతల సహాయం కూడా కావాలి. అప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క జీవిత విధానం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎన్నో రోజు వచ్చింది. ఇదంతా వస్తున్నప్పుడు మీకు ఒక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి ఎదురవుతుంది. దీని మీద మీకు శ్రద్ధ ఉండదు, ఇష్టం ఉంటుంది. అంచేత శ్రద్ధ అంటే ఏమిటి, సబూరి అంటే ఏమిటి, ఈ నూతన మానవజాతి ఆవిర్భావానికి సిద్ధి స్థాయి ఎలా కారకుడు అవ్వబోతున్నాడు, శ్రద్ధ సబూరి అంటే మీ శ్రద్ధ డబ్బు మీద, ఉద్యోగాల మీద, దాని మీద నుంచి కాకుండా ఇటు షిఫ్ట్ చేసుకోండి. శ్రద్ధ మయోయం పురుష యో ఎ శ్రద్ధ సయవ సహ. భగవద్గీత 17వ అధ్యాయంలో ఈ వాక్యం ఉన్నది శ్రద్ధ గురించి. దాని తర్వాత ఈ నిష్కామ కర్మయోగం, కరిష్యేవచనం తవ, అనన్యాశ్చింత ఎంతోమాం అనేటటువంటి ఆ గీతా బేస్డ్ సాయి బేస్డ్ జీవిత విధానం మీద ఆరో రోజు ఏందైతే ఇదంతా అయ్యాక ప్రకృతితో మనకి సవ్యమైన సంబంధాలు ఉండాలి. ప్రకృతి అంటే నువ్వు ప్లస్ మొత్తం, నేను ప్లస్ మొత్తం అంటే ఏంటి, పశువులు, పక్షులు, చెట్లు, రాళ్ళు, రప్పలు, దేవతలు, వాతావరణం, వీటితో ఒక సంబంధమైనటువంటి సవ్యమైనటువంటి సంబంధం ఉండాలి. ఈ సవ్యమైనటువంటి సంబంధానికి యజ్ఞ విధానం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా మనం చేసుకుంటాం, ఈ సవ్యమైనటువంటి యజ్ఞ విధానమే కల్కి అవతారముగా ఎలా పరిణితి చెందుతుంది, అది అశ్వమేధ యజ్ఞముగా ఎలా మారుతుంది అనేది మీరు నేను వచ్చే లోపల ప్రతి ఊళ్ళోనూ కూడా 5-6 వారాల్లో ఇది జరిగితే వాళ్ల ద్వారా నేను రాగానే ఒక గురు పూజా మహోత్సవం లాగా చేసుకుందాం. గురు పూజ అన్నా కల్కి అవతార ప్రాకట్యం అన్నా ఒకటే. కల్కి అవతారానికి అనేక పేర్లు, దానికి కావలసినటువంటివి ఇదే కార్యక్రమం చాలా స్పెషల్గా జరుగుతుంది. గురు పూజ అనేటటువంటి దాంట్లో బియ్యము, కొత్త గుడ్డ, నిమ్మకాయ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇంకా దాన్ని ఎలాగా ఏం చేయాలి అన్నది మీకు 2-3 రోజుల్లో దానికి తగినటువంటి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. అంచేత ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాలక్ష్మి సాధన కృష్ణుడి యొక్క శక్తి, విష్ణు యొక్క శక్తి. వెంకటేశ్వర స్వామికి శ్రీంబీజం కావాలి, కృష్ణ అవతారము వైష్ణవ అవతారాలన్నిటికీ కూడా మహాలక్ష్మి అవసరం. మహాలక్ష్మి సాధన ఆ పద్ధతిలో చేసుకోండి, నీట్గా చేసుకోండి. కానీ మహాలక్ష్మి సాధన కృష్ణతత్వం నుంచి మెల్లిగా దత్తాత్రేయ స్వరూపముగా మారుతుంది. ఎలా మారుతుంది దత్తాత్రేయ స్వరూపముగా అంటే, మీరు ఒక విశిష్టమైనటువంటి సాధనలు రెగ్యులర్గా చేయగలుగుతాను అనేవాళ్ళు మొదలెట్టేయండి. వాళ్ళ నుంచి మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి అంటే, ప్రతి అమావాస్య పౌర్ణమికి గురుగీత పారాయణ పూర్తవ్వాలి. ఇక్కడ కూర్చుని పౌర్ణమికి రోజుకి 24 శ్లోకాలు గురుగీత చదివితే చాలు అయిపోతుంది. రోజుకి 24 శ్లోకాలు, 24 శ్లోకాలు చదవడానికి 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. తాత్పర్యంతో పాటు చదివితే ఇంకో 10 నిమిషాలు పడుతుంది. గురుగీతలోని శ్లోకాలు రోజుకి 24 శ్లోకాలు చదవాలి. భాగవతము, దశమస్కందము, భగవద్గీత ఒక అధ్యాయం ఇదివరకు చదువుతున్నట్టు చదువుతారు, ప్లస్ ఇంకొకటి యాడ్ అవుతుంది ఏకాదశ స్కందంలోని ఒక అధ్యాయం. దశమ స్కందము కృష్ణ చరిత్ర అవుతే ఏకాదశ స్కందము దత్త చరిత్ర. ఆ విధంగా కృష్ణుడి నుంచి దత్తుడిలోకి మనం షిఫ్ట్ అవుతాం. ఇంకో తమాషా ఏంటి అంటే, కృష్ణ చరిత్రలో 90 అధ్యాయాలు ఉన్నాయి, ఏకాదశ స్కందంలో 30 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 3 అంటే 90 మంది కలిసి ఒక అధ్యాయం దశమస్కందం చదువుతున్నాం. వాళ్లే ఒక్కొక్క అధ్యాయం ఏకాదశ స్కందం కలుపుకోవాలి. అప్పుడు ఎన్నిసార్లు అవుతాయి? 3 సార్లు అవుతాయి. అర్థమైంది కదా? ఇది చేసుకోండి మీరు. ఈ లోపల కొంచెం చిన్న చిన్న పాలిష్లు అవి ఏమైనా ఉంటే చేస్తాను నేను, కానీ చెప్పదలుచుకున్నదంతా నేను చెప్పేశాను. నేను ఈ విధంగా మీరు కృష్ణ చేతనత్వం నుంచి గురు చేతనత్వంలోకి జంప్ చేస్తారు. ఆ అఖండ గురు చేతనత్వంలోని లెక్చర్సే 7. రమణ మహర్షి, శాస అంటే లారీ మాచయ, థియోసాఫికల్ సొసైటీ సివివి బ్లావిట్స్కి, దాని తర్వాత అరవిందోల్వార్ది, దాని తర్వాత అసలు దేవతలతో సంబంధం ఎలా పెట్టుకుంటాం, ఇదంతా చేస్తున్నప్పుడు మీ శ్రద్ధ ఎక్కడ ఉన్నది అన్నది సాయితత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా పరిణతి చెంది గురుమంత్రంతో జరిగినటువంటి ఆ గాయత్రి యొక్క గాయత్రి సాయ విద్మహే అనేటటువంటి గాయత్రి సాధనతో, కుండలిని సాధనతో సప్తాహ యజ్ఞాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఈ లోపల నేను హిమాలయ నుంచి వచ్చాక మిమ్మల్ని మెచ్చుకుంటాను, తిడతాను, చూద్దాం. జై గురుదేవ్. గురుర్బ్రహ్మా
తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఇవాళ నుంచి గురు పూర్ణిమ వరకు ఈ భాగవత సప్తాహ దీక్షలో డైలీ ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు చెప్పబోతున్నాను. అది దీక్ష తీసుకునేవాళ్ళు ఇవాళ నుంచి యంత్రాలు తీసుకుని మీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. కానీ గురు పూర్ణిమ నాడు మళ్ళీ యంత్రాలని వైజాగ్ తీసుకురావాల్సి ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తారు. నిత్య కార్యక్రమం ఏంటో జాగ్రత్తగా గమనించుకోండి. మన బెంగళూరులో గురువుగారు జీవన్ దేవత సాధనలో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎలా జీవించాలో చెప్పబడేటటువంటి ఒక విధి విధానం ఉన్నది. ఆ విధి విధానాన్ని మీరు అమలుపరుచుకోవాలి. దాని యొక్క సీడీ ఉంది, స్టడీ మెటీరియల్ కూడా ఉంది. అంటే ఆ స్టడీ మెటీరియల్ చూసుకుని అది చేయటమే. నిద్ర లేవటం, హరిదిన్ నయా జన్మని, పడుకునేటప్పుడు మృత్యు ఒడిలోకి వెళ్తున్నాను అనే ఒక కఠోపనిషదీయ సాధన చేసుకోవాలి. అదే నిత్యము చేసుకునేటటువంటిది. గురు ఎప్పటి వరకు అంటే గురు పూర్ణిమ వరకు, అంటే జూలై 29th ఆ ప్రాంతాల్లో వస్తుంది. ఇంకా సాధనాత్మకంగా మీరు చేయవలసింది ఏంటంటే 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరొత్తులు ఆల్రెడీ మీరు వెలిగిస్తూనే ఉన్నారు. ఒక అధ్యాయం భగవద్గీత, ఒక అధ్యాయం భాగవతం చదువుతూనే ఉన్నారు. దానికి ఇంకో 2 కలుపుకోవాలి. మీరు 24 శ్లోకాలు గురుగీత, ఏకాదశి అధ్యాయంలో ఒక, ఏకాదశి స్కందంలో ఒక అధ్యాయం. ఇది అలాగే 90 సెట్ల లాగే 31 సెట్లు చేసుకుంటారు. 31 అధ్యాయాలకి ఒక సెట్ పూర్తయ్యాక ఇంకో సెట్కి అలా డివైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక ఆప్షన్ మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మంత్రం ఏం చేసుకుంటారు అనే దాంట్లో ఆ గాయత్రి ఒక మాల చేసుకోవాల్సిందే. మంత్రం ఏమిటి అనేది మీకు ఆప్షన్. దత్తాత్రేయ మంత్రం చేసుకుంటారా, నమస్తే యోగిరాజేంద్ర చేసుకుంటారా, దత్తమంత్రాలు 2 ఉన్నాయి కదా, ఆప్షన్ మీ ఇష్టం. మీరు ఆల్రెడీ ఒక దానికి అలవాటు పడిపోయి ఉంటే మళ్ళీ మంత్రం మార్చుకోక్కర్లే. అందుకు మీరు అన్నది మీకు అలవాటు అయిపోయి ఉంటే మళ్ళీ కొత్త మంత్రం ఎందుకు, అదే చేసుకోండి సరేనా. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే ఆ మంత్రాన్ని లామినేట్ చేయించి ఒక స్టాండర్డ్ సైజ్ ఇచ్చేస్తే మన ఇంట్లో వాళ్ళందరూ, మన దత్త సాంప్రదాయం వాళ్ళందరికీ ఆ మంత్రం వచ్చేస్తుంది. అంచేత మీరు గురుగీత 24 శ్లోకాలు, దశమ స్కందం ఒక అధ్యాయం, ఏకాదశ స్కందం ఒక అధ్యాయం అంటే అర్థంతో పాటు తెలుగు శ్లోకము అర్థం, ప్లస్ 4 మాలలు దత్తమంత్రము, ఒక మాల గాయత్రి. ఇది చేసుకుంటూ నేను మీకు ఇందాక సాప్తాహిక ఒక ఈ వారం ఇది, ఈ వారం ఇది, ఈ వారం అని 7 ఇది ఇచ్చాను. 7 రోజులలో ఏదో మీకు నచ్చినటువంటి ఒక గురు దాని గురించి స్వాధ్యాయం చేసుకోండి. అంటే గురు జయంతి నాడు, గురు పూర్ణిమ నాడు మీరు ఆ గురువు గురించి చెప్పగలగాలి వచ్చిన వాళ్ళకి. 9 రోజుల సాధనా క్యాంప్ ఉంటుంది. అంచేత ఏదో ఒకటి పట్టుకోండి, రమణ మహర్షిదో, జుల్లేడముడమ్మదో, సివివిదో, బ్లావెట్స్కీదో ఏదో ఒకటి 40 రోజులు చదువుకోండి. మీరు ఈ కార్యక్రమం చేస్తానన్నటువంటి వాళ్ళు ఈ యంత్రాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రోజు ఒక చిన్న నియమం మీరు పాటించాలి. కొత్త గుడ్డ ఒకటి తీసుకోండి, పసుపు రంగు గుడ్డ అవుతే ఇంకా మంచిది. చిన్న గుడ్డ జేబు రుమాలంత సైజు ఉంటే చాలు. దాంట్లో పిడికడు బియ్యం వేయండి. బయలుదేరత భోంచేసింది. ఎవరు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్ళి భోజనం పెట్టించండి, దక్షిణ ఇచ్చి పంపించండి. వెళ్ళేటప్పుడు నాకు కనిపించండి బాబు. ఆ పసుపు పిడికల దాని మీద ఇది పెట్టి నిమ్మకాయ పెట్టండి. రోజు ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజులు. దక్షిణం మీకు ఎంత కావాలంటే ఎంత రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, ఈ 40 రోజుల్లో మీ సామర్థ్యానుసారము. సామర్థ్యానుసారము అంటే పెట్టగలిగేవాడు రోజు 1000 రూపాయలు పెట్టండి. అందులో తప్ప సామర్థ్యానుసారం అంటే 5 న్యాయపేసలు దొరకటం లేదండి, పోనీ 1 న్యాయపేస పెట్టేదాని కాదు. అందుకని పెట్టలేరు, లేకపోతే పెడతారేమో అని భయం నాకు. అందుకని వద్దంటున్నా. సామర్థ్యానుసారం యథాశక్తి డబ్బు పెట్టండి. బియ్యం పెడుతున్నారు, నిమ్మకాయ పెడతారు. నిమ్మకాయ బియ్యం ఏ రోజుకి ఆ రోజు మీరు వాడేసుకోండి, మీ ఆహారంలో వాడేసుకోండి. కానీ ఎంత తీశారో మీకు తెలుసు కదా, అంత బియ్యం అన్ని నిమ్మకాయలు అక్కడే తీసుకురండి, అంత దక్షిణ అక్కడే తీసుకురండి. ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు యంత్రాలు నా చేతుల మీదుగా తీసుకోవచ్చు. ఇవాళ నుంచి మొదలు పెడతారు మీరు. మందంతా తక్షణం కదా, యంత్రానికి 108 రూపాయలు. ఏది ట్రెజరర్ గారు ఏది లెక్క వేసుకోండి, రసీదులు ఇవి తీసుకునేవాళ్ళు, ఈ నియమాన్ని పాటించేవాళ్ళే. అందులో ముఖ్యంగా మీకు చాలా ముఖ్యం ఏంటంటే గురు పూర్ణిమకి రావాలి. మీరు గురు పూర్ణిమకి వచ్చే రోజుకి మీరు ఏదో ఒక గురుసత్తా గురించి అధ్యయనం చేయాలి. అంటే అక్కడ మీరు టీచర్గా రావాలి ఆ సబ్జెక్టుకి. దాని తర్వాత ఒక పసుపు గుడ్డ, దాంట్లో బియ్యం, నిమ్మకాయ దక్షిణ. నిమ్మకాయ దక్షిణ మీరు కలిపేసుకోవచ్చు ఆహారంలో. కానీ ఎంత తీసామో తెలుసు కదా, అన్ని నిమ్మకాయలు అన్ని ఇది మళ్ళా అక్కడ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. అది అది ఎలా తీసుకురావాలి ఏమిటి, అది మామూలుగా తీసుకొస్తే ఒప్పుకోను నేను. మీ ఊరు నుంచి వైజాగ్ వరకు ఊరేగింపుగా రావాలి, అంచేత అది చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. కానీ అది నేను హిమాలయాల నుంచి చెప్తాను, అంచేత మీరు చేశారో లేదో నాకు తెలియదు. వాళ్ళు చెప్తారు, మీరు చేస్తారో నాకు తెలియదు. మీరేం చేస్తున్నారు, అక్కడ నుంచి పంపిస్తాను నేను. అంచేత ఈ యంత్రానికి 108 రూపాయలు ఇచ్చి తీసుకెళ్లి దాని మీద దత్త ఫోటో ఒకటి పెట్టుకోండి. వీలవుతే మీ ఇళ్ళు ఆ గూట్లోనే రేపు దత్త విగ్రహం కూడా ఆ యంత్రం మీద ప్రతిష్ఠ చేసేసుకోవచ్చు. మీరు ఎవరిళ్లలో వాళ్ళు అంటే దత్తుడు ఇప్పుడు ఇంటింటికి తీసుకెళ్ళిపోదామని చెప్పారు. యంత్రానికి ఏమో 108, దత్తుడిది మీ సైజు. మీరు ఏ సైజు దత్త విగ్రహం పెట్టుకుంటారు మీ ఇష్టం. కానీ ఇది ఈ జరగాలి, డబ్బు అది కాదు ముఖ్యం. విగ్రహప్రతిష్ఠతో పాటు స్వాధ్యాయం, యంత్రాలు ఇవి చేస్తాం అనుకునేటువంటి వాళ్ళు కాస్త మనసులో అనుకుని స్థిమితంగా భోజనం చేసి రండి. అంటే యంత్ర ప్రతిష్ఠ అయిపోతుంది ఇప్పుడు ఎక్కడో అక్కడ, విగ్రహ ప్రతిష్ఠకి టైం పడుతుంది. ఈ లోపల ఫోటో పెట్టేసుకోండి, మంది అంతసేపు ఆగే టైం లేదు నాకు. అవుతే ఇచ్చే నాకేం, అంటే కాస్త ఆలోచిస్తారేమో చేయగలమో. ఇంకా అది మీరు చూసుకోండి. అది ఇది ఒక దాని మీద పెట్టేసుకోండి, దీని మీద పసుపు గుడ్డ వేసేయండి, బియ్యం వేసేయండి, నిమ్మకాయ పెట్టుకోండి, దత్త విగ్రహం పక్కన ఫోటో పెట్టుకోండి. ఇది మారుస్తూ ఉండండి. గుడ్డ గుడ్డ మార్చక్కర్లే, కొత్త గుడ్డ మార్చిపోతే తప్ప. ఓకే, ఈ సాధనలు ఉండాలి. జయగిరి.